ఓం శాంతి. మురళీ డేట్ 31/7/2026. ఈరోజు బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలు, పిల్లలు పెద్ద పెరిగి నాకు సేవ చెయ్యాలి అన్న కోరిక కూడా శివ్ బాబాకు లేదు. వారెప్పుడూ వృద్ధులుగా అవ్వరు. బాబానే నిష్కామ సేవాదారి. ప్రశ్న: బోలానాథుడైన శివ్ బాబా మనందరికీ చాలా పెద్ద గ్రాహకులు, అది ఎలా? జవాబు: నేనెంత బోలా గ్రాహకుడినంటే, నేను మీ పాత వస్తువులన్నింటినీ ఖరీదు చేసి దానికి ప్రతిఫలంగా అన్ని కొత్త కొత్త వస్తువులనిస్తాను. బాబా, ఈ తనువు, మనస్సు, ధనము అంతా మీదే అని మీరంటారు. దానికి ప్రతిఫలంగా మీకు చాలా సుందరమైన తనువు లభిస్తుంది, అపారమైన ధనం లభిస్తుంది. పాట బోలానాథుడు కన్నా అతీతమైన వారు ఎవరూ లేరు. ఓం శాంతి. భక్తి మార్గంలో ఈ పాటను పాడతారు. పాటలేవైతే ఉన్నాయో అవన్నీ భక్తి మార్గానికి చెందినవి. వాటి అర్థాన్ని కూడా బాబా తెలియచేస్తారు. బోలానాథుడు అని ఎవరన్నంటారో పిల్లలు కూడా అర్థం చేసుకోగలరు. దేవతలను బోలానాథుడు అని అనరు. సుధాముడు 2 పిరికెళ్ల అటుకులను ఇవ్వటంతో మెహల్ లభించింది అన్న మహిమ ఉంది. అది ఎంత సమయం కోసం? 21 జన్మల కోసం. బాబా వచ్చి భారతవాసులకు తప్పకుండా వజ్ర వైడూర్యాలతో నిర్మితమైన భవనాలను ఇస్తారు అని ఇప్పుడు పిల్లలైన మీరు అర్థం చేసుకున్నారు. ఇది దేనికి ప్రతిఫలంగా ఇస్తారు? బాబా, ఈ తనువు, మనస్సు, ధనము సర్వస్వం మీదే అని పిల్లలంటారు. ఇవన్నీ మీరు ఇచ్చినవే అని అంటారు. దానికి ప్రతిఫలంగా ఇవి లభిస్తాయి. పిల్లలు జన్మించంగానే భగవంతుడిచ్చారు అని అంటారు. ధనాన్ని కూడా భగవంతుడిచ్చిందే అని అంటారు. అలా అనేది ఎవరు? ఆత్మ అంటుంది. భగవంతుడనగా తండ్రి ఇచ్చారు అని అంటుంది. ఇప్పుడు మీరు మీ సర్వస్వాన్ని ఇవ్వవలసి ఉంటుంది. దానికి బదులుగా నేను మీకు చాలా సుందరమైన తనువునిస్తాను, అపార సంపదను ఇస్తాను అని బాబా అంటారు. కానీ ఎవరికి ఇస్తాను? తప్పకుండా పిల్లలకే ఇస్తాను కదా. లౌకిక తండ్రి నుండి అల్పకాలికం కోసం ధనం లభిస్తుంది. అనంతమైన తండ్రి మనకు అనంతమైన వారసత్వాన్ని ఇస్తారు. జ్ఞానం మరియు భక్తికి రాత్రికి పగలకు ఉన్నంత తేడా ఉంది. భక్తిలో అల్పకాలికంగా లభిస్తుంది. ధనం ఉంటే సుఖం ఉంటుంది. ధనం లేకపోతే మనుషులు ఎంతో దుఃఖితులవుతారు. బాబా మనకు అపారమైన ధనాన్ని ఇస్తారు అని పిల్లలకు తెలుసు. కావున వారికి ఎంతో సంతోషం కలుగుతుంది. సుఖధామంలో తక్కువ సుఖమేమీ ఉండదు. ప్రతి ఒక్కరికి తమ తమ రాజధాని ఉంది. దానిని పవిత్ర గృహస్థ ఆశ్రమము అని అంటారు. కావున బాబా ఎంతటి బోలానాథుడు! వారు ఏం తీసుకుంటున్నారు? మళ్ళీ ఏమి ఇస్తున్నారు? బాబా ఎంత చక్కటి గిరాకీయో చూడండి. పిల్లలకు తండ్రి ఎల్లప్పుడూ మంచి గ్రాహకుడే. కొడుకు పుట్టగానే మొత్తం ఆస్తి అంతా అతడిదే. ఆ తండ్రులు హద్దులోని గ్రాహకులు. ఈ తండ్రి అనంతమైన బోలానాథుడు. అనంతమైన పిల్లలకు వారు గిరాకి. నేను పరంధామన్ నుండి వచ్చాను అని బాబా అంటారు. మీ నుండి పాతవన్నీ తీసుకొని కొత్త ప్రపంచంలో మీకు అన్నీ ఇస్తాను, కావున నన్ను దాత అని అంటారు. బాబా వంటి దాత ఇంకెవరూ లేరు. ఎంతో నిష్కామ సేవ చేస్తారు. నేను నిష్కామిని. నాకు ఏ కోరిక లేదు అని బాబా అంటారు. వృద్ధుడైన తండ్రిని పోషించటం పిల్లల బాధ్యత. ఎందుకంటే నేను మిమ్మల్ని సంభాళించాను అని నేనను. ఇది ఒక నియమం. తండ్రి వృద్ధుడైతే కొడుకు అతడిని సంభాళించాలి. ఈ తండ్రి ఎప్పుడూ వృద్ధుడు అవ్వరు. ఎల్లప్పుడూ యువకుడే. ఆత్మ ఎప్పుడూ వృద్ధునిగా అవ్వదు. లౌకిక తండ్రి తాను వృద్ధుడవుతే పిల్లలు తన సేవను చేస్తారు అన్న ఆశను కలిగి ఉంటారు. సర్వస్వాన్ని పిల్లలకిచ్చేస్తారు. అయినా వారి సేవ జరుగుతుంది. కాని నేను అభోక్తను. నేను ఎప్పుడూ ఏమీ తినను అని శివ్ బాబా అంటారు. నేను కేవలం పిల్లలకు జ్ఞానాన్ని ఇవ్వటానికి వస్తాను. పరమాత్మ ఆత్మలకు అర్థం చేయిస్తున్నారు. ఆత్మనే వింటుంది. ఆత్మనే అన్నీ మాట్లాడుతుంది. ఆత్మనే సంస్కారాలను తీసుకువెళుతుంది. దాని అనుసారంగానే శరీరం లభిస్తుంది. ఇక్కడ మనుష్యుల మతాలు అనేకంగా ఉన్నాయి. కొందరు ఆత్మ కూడా పరమాత్ముడే అని అంటారు. ఆత్మకు ఏమీ అంటదు. అది నిర్లేపి అని కూడా అంటారు. ఆత్మ నిర్లేపి అయినట్లయితే పాపాత్మ పుణ్యాత్మ అని ఎందుకంటారు? ఆత్మ నిర్లేపి అయితే పాప శరీరం పుణ్య శరీరము అని అనాలి కదా. ఇప్పుడు ఈ శరీరం ద్వారా సర్వ ఆత్మలకు ఆత్మిక తండ్రి అయిన బాబా అర్థం చేయిస్తున్నారు అని మీకు తెలుసు. ఆత్మను పిలుస్తారు కదా. మా తండ్రి ఆత్మ వచ్చింది, భుజించింది, రుచి చూసింది అని అంటారు. ఆత్మనే రుచి చూస్తుంది. తండ్రి ఇలా అన్నారు. వారు అభోక్త. బ్రాహ్మణులకు తినిపిస్తారు. ఆత్మ వస్తుంది. ఎక్కడో అక్కడ విరాజమానమవుతుంది కదా. బ్రాహ్మణులకు తినిపించటం భారతదేశంలో సర్వసామాన్యం. ఆత్మను ఆహ్వానిస్తారు. దానిని అన్ని అడుగుతారు. ఆత్మ చెప్పే అనేక విషయాలు కొన్ని సత్యమవుతూ ఉంటాయి. ఈ లెటర్లు మొదలైనవి రాయటం కూడా డ్రామాలో రచింపబడి ఉన్నాయి. ఇందులో ఎవరూ ఆశ్చర్యపడకూడదు. బాబా సారంలో డ్రామా రహస్యాన్ని తెలియచేస్తారు. వివరంగా ఇంత పెద్ద డ్రామాను అర్థం చేయించలేరు. ఒక్కొక్కరికి అర్థం చేయించటంలోనే సంవత్సరాలు గడిచిపోతాయి. పిల్లలైన మీకు చాలా సహజమైన శిక్షణ లభిస్తుంది. హే పతిత పావన రా అని పిలుస్తారు. వచ్చి మమ్మల్ని పావనంగా చెయ్యండి అని అంటారు. వారి పేరే పతిత పావనుడు. బ్రహ్మ విష్ణు శంకర్లను పతిత పావనుడు అని అనటానికి వీల్లేదు. బాబానే పతిత పావనుడు, ముక్తి ప్రదాత అని అంటారు. దుఃఖహర్త సుఖకర్త అని కూడా వారినే అంటారు. అతడు నిరాకారుడు. శివుని మందిరంలోకి వెళ్లి చూడండి, అక్కడ లింగం ఉండి ఉంటుంది. తప్పకుండా వారు ఒకప్పుడు చైతన్యంగా ఉన్నారు కాబట్టే వారి పూజ జరుగుతుంది. ఈ దేవతలు కూడా ఎప్పుడూ చైతన్యంగా ఉన్నారు, కావుననే వారి మహిమ జరుగుతుంది. నెహ్రూ చైతన్యంగా ఉన్నాడు కాబట్టి అతడి ఫోటోను మహిమ చేస్తారు. కొందరు మంచి పనులు చేసి వెళతారు, కావున వారి జడ చిత్రాలను తయారు చేసి మహిమ చేస్తారు. పవిత్రులనే పూజిస్తారు, మనుష్యులని ఎవరూ పూజించరు. వికారాలతో జన్మిస్తారు కాబట్టి వారి పూజ జరగటానికి వీల్లేదు. ఎల్లప్పుడూ పవిత్రంగా ఉన్న దేవతలకే పూజ జరుగుతుంది. బాబా ఒకప్పుడు వచ్చారు, ఇప్పుడు మరలా సంగమంలో స్వర్గస్థాపన చేసేందుకొచ్చారు. మళ్లీ ద్వాపర యుగం నుండి రావణ రాజ్యం ప్రారంభమవుతుంది. రావణ రాజ్యం ప్రారంభమవ్వటంతో వెంటనే శివుని మందిరాలను నిర్మిస్తారు. ఇప్పుడు చైతన్యంగా జ్ఞానాన్ని వినిపిస్తున్నారు. వారు సత్యము మరియు చైతన్యం. నిరాకారునికి శరీరమైతే కావాలి కదా అని వారి మహిమనే పాడతారు. కావున బాబానే వచ్చి విశ్వాన్ని స్వర్గంగా తయారు చేస్తారు. ఆ స్వర్గంలో రాజ్యం చేసేందుకు మీరు పురుషార్థం చేస్తున్నారు. మీరు స్వర్గవాసులుగా అవుతున్నారు. నిరాకార పరంపిత పరమాత్మ జ్ఞాన సాగరుడు. కాని వారు ఎలా వినిపించగలరు? నేను ఈ శరీరంలోకి వచ్చాను, నాకు డ్రామాలో ఈ పాత్ర ఉంది, నేను ప్రకృతి ఆధారాన్ని తీసుకుంటాను. మొదటి నెంబర్లో ఉన్న ఇతడి అనేక జన్మల అంతిమంలోనే నేనొచ్చి ప్రవేశిస్తాను, మరియు ఇతడికి బ్రహ్మ అన్న పేరుని పెడతాను అని బాబా తెలియచేస్తున్నారు. మొదట్లో వీరంతా బట్టీలో ఉన్నప్పుడు చాలా మందికి కొత్త పేర్లు ఇవ్వటం జరిగింది. కాని అందులో చాలా మంది వదిలి వెళ్ళిపోయారు. కాబట్టి పేర్లు మార్చటం వల్ల లాభమేముంది? మీరు ఆ పేర్లు వింటే ఆశ్చర్యపోతారు. ఒకేసారి అనేక రమణీయమైన పేర్లు సందేశంలో రావటం జరిగింది. సందేశి పేర్లు తీసుకొచ్చేది. ఆ లిస్టును కూడా తప్పకుండా ఉంచుకోవాలి. సన్యాసులు కూడా సన్యాసం చేసినప్పుడు వారి పేర్లు మారిపోతాయి. ఇల్లు వాకిళ్ళు వదిలేస్తారు, కాని మీరు అలా వదలరు. మీరు బ్రహ్మ సంతానంగా అయ్యారు, శివుని సంతానంగా మొదటి నుండే ఉన్నారు. మీరు బాప్ దాదా అని అంటారు. సన్యాసులకెప్పుడూ ఇలా ఉండదు. వారు పేర్లు మార్చుకుంటారు, కాని వారికి బాప్ దాదా లభించరు. వారికి కేవలం గురువు మాత్రమే లభిస్తారు. హఠయోగులు హద్దులోని సన్యాసులు, మరియు రాజయోగులు అనంతమైన సన్యాసులు. వీరి ఇరువురులో రాత్రికి పగలకి ఉన్నంత తేడా ఉంది. జ్ఞానం భక్తి మరియు వైరాగ్యము అని కూడా అంటారు. వారికి కూడా వైరాగ్యం ఉంది, కాని వారి వైరాగ్యం ఇల్లు వాక్కెళ్ల నుండి. మీకు మొత్తం ప్రపంచమంతటి పైన వైరాగ్యం ఉంది. సృష్టి పరివర్తన చెందుతుందని వారికి తెలియదు. మీది అనంతమైన వైరాగ్యం. ఈ సృష్టి వినాశనం కానున్నది. మీకోసం కొత్త ప్రపంచం తయారవుతుంది. కావున అక్కడకు వెళ్ళాలి. పావనంగా అవ్వకుండా అక్కడికి వెళ్ళలేరు. తప్పకుండా కొత్త ప్రపంచంలో దేవీ దేవతల రాజ్యం ఉండేదని, దానినిప్పుడు బాప్ దాదా స్థాపన చేస్తున్నారని మన హృదయానికి అనిపిస్తుంది. శివ్ బాబాను స్మృతి చెయ్యటం ద్వారా మనం పుణ్యాత్మలుగా అయిపోతామని మీకు తెలుసు. ఇది చాలా సహజమైనది, కాని స్మృతిని మర్చిపోతారు. భక్తి మార్గపు ఆచార వ్యవహారాలు పూర్తిగా వేరు. ఎవరూ తిరిగి ఇంటికి వెళ్లలేరు. అందరూ పునర్జన్మలు తప్పకుండా తీసుకోవలసిందే. ఇంటికి వెళ్లే సమయం ఒక్కటే. ఫలానా వ్యక్తి మోక్షాన్ని పొందాడు అని వారు చెప్పే విషయాలు అన్నీ కేవలం ప్రగల్పాలు మాత్రమే. ఏ ఆత్మ మధ్యలో తిరిగి వెళ్లలేదు. అలాగైతే మొత్తం ఆటంతా పాడైపోతుంది. ప్రతి ఒక్కరూ సతో రజో తమోలలోకి తప్పకుండా రావాలి. మోక్షం కోసం చాలా మంది వస్తారు, కాని అసలు మోక్షం అనేదే ఉండదని వారికి అర్థం చేయించటం జరిగింది. ఇది అనాదిగా రచింపబడిన డ్రామా. ఇది ఎప్పుడూ మారదు. ఈగ ఇటు నుండి వెళ్లినట్లయితే 5000 సంవత్సరాల తర్వాత మరలా ఇలాగే వెళుతుంది. శివ్ బాబా ఎంత భోలానో మీకు తెలుసు. పతిత పావనుడైన బాబా తన పరంధామం నుండి పాత్రను అభినయించేందుకు వస్తారు. ఈ డ్రామా ఎలా రచింపబడి ఉందో, ఇందులో ముఖ్యమైన వారు ఎవరెవరు ఉన్నారో వారే అర్థం చేయిస్తారు. ప్రపంచంలో అందరికన్నా ధనవంతులు ఎవరు అని అన్నప్పుడు ఉన్న వారిలో నెంబర్ వారీగా పేర్లను వ్రాస్తారు. అందరికన్నా ధనవంతులెవరో మీకు తెలుసు. వారు అమెరికా వారు అని అంటారు, కాని స్వర్గంలో అందరికన్నా ధనవంతులుగా ఈ లక్ష్మీనారాయణులు అవుతారు అని మీకు తెలుసు. మీరు భవిష్యత్తులో అందరికన్నా ధనవంతులుగా ఎందుకు పురుషార్థం చేస్తున్నారు? ఇది ఒక రేసు వంటిది. ఈ లక్ష్మీనారాయణులంత ధనవంతులు ఇంకా ఎవరైనా ఉంటారా? అల్లావుద్దీన్ కథను కూడా తయారు చేశారు. చిటికి వెయ్యటంతోనే కుబేరుని ఖజానా ఖాళీ అయిపోయింది. అనేక రకాలైన నాటకాలను తయారు చేస్తారు. ఈ శరీరాన్ని వదిలి స్వర్గంలోకి వెళతామని ఇప్పుడు మీ బుద్ధిలో ఉంది. మనకు లెక్క లేనంత ఖజానా లభిస్తుంది. నన్ను స్మృతి చెయ్యటం ద్వారా మాయా ఒక్కసారిగా పారిపోతుందని బాబా అంటారు. బాబాను స్మృతి చెయ్యకపోతే మాయా ఎంతో విసిగిస్తుంది. బాబా, మాకు మాయా తుఫాన్లు ఎన్నో వస్తున్నాయి అని అంటారు. అచ్చా, బాబాను స్మృతి చేసినట్లయితే తుఫాన్లు ఎగిరిపోతాయి అని బాబా అంటారు. నాటకాలు మొదలైనవి తయారు చేస్తూ ఉంటారు. నిజానికవేవీ లేవు. కేవలం బాబాని స్మృతి చెయ్యండి. మీలో ఏ లోహమైతే కలిసిందో అది తొలగిపోతుంది అని బాబా ఎంతో సహజంగా తెలియచేస్తారు. బాబా ఇంకే కష్టాన్ని ఇవ్వరు. సత్యమైన బంగారంగా ఉన్న ఆత్మ ఇప్పుడు కల్తీ అయిపోయింది. మళ్ళీ ఈ స్మృతి అనే అగ్ని ద్వారా సత్యంగా అవుతుంది. అగ్నిలో వెయ్యకుండా బంగారం పవిత్రమవ్వదు. దీనిని కూడా యోగ అగ్ని అని అంటారు. ఇది స్మృతి విషయం. వారు అనేక రకాలైన హఠయోగాలు నేర్పిస్తారు. లెగుస్తూ కూర్చుంటూ స్మృతి చెయ్యండి అని మీకు బాబా చెప్తున్నారు. మీరు ఆసనాలు మొదలైనవి ఎంతవరకు వెయ్యగలరు? ఇక్కడ నడుస్తూ తిరుగుతూ స్మృతిలో ఉండాలి. అనారోగ్యం ఉన్నా ఇక్కడ పడుకొని కూడా బాబాని స్మృతి చెయ్యొచ్చు. శివ బాబాను స్మృతి చెయ్యండి మరియు స్వదర్శన చక్రం తిప్పండి చాలు. దానికి వారు గంగానది తీరంలో ఉండాలి, నోట్లో అమృతం ఉండాలి అని రాశారు. గంగానది తీరంలో గంగా జలమే లభిస్తుంది కదా. కావున మనుషులు హరిద్వార్కు వెళ్ళి ఉంటారు. ఎక్కడైనా కూర్చోండి, రోగంతో ఉన్నా కేవలం బాబాని స్మృతి చెయ్యండి, స్వదర్శన చక్రాన్ని తిప్పుతూ ఉండండి. అలా ఉన్నప్పుడు తనువు నుండి ప్రాణం పోవాలి. ఈ అభ్యాసం చెయ్యవలసి ఉంటుంది. ఆ భక్తి మార్గపు విషయాలు మరియు ఈ జ్ఞాన మార్గపు విషయాలలో రాత్రికి పగలకు ఉన్నంత తేడా ఉంది. బాబా స్మృతితో మీరు స్వర్గానికి అధిపతులుగా అవుతారు. ఎవరైతే యుద్ధ మైదానంలో ఉంటారో వారు స్వర్గానికి వెళతారు అని యుద్ధం చేసేవారి గురించి అంటారు. నిజానికి యుద్ధం ఇదే. వారు కౌరవులు మరియు పాండవులకు మారణ ఆయుధాలను చూపించారు. మహాభారత యుద్ధం జరిగింది. ఆ తర్వాత ఇంకేం జరిగింది? ఫలితమేమీ లేదు కదా. పూర్తి ఘోర అంధకారముంది, ఏమీ అర్థం చేసుకోరు. కావుననే అజ్ఞాన అంధకారము అని అంటారు. ఇప్పుడు మీకు జ్ఞానమంతా లభించింది. అది మూల వతనం. అక్కడ ఆత్మలైన మీరు ఉంటారు. దానిని బ్రహ్మాండము అని కూడా అంటారు. ఇక్కడ రుద్ర యజ్ఞాన్ని రచిస్తారు. అప్పుడు బాబాతో పాటు ఆత్మలైన మిమ్మల్ని కూడా పూజిస్తారు. ఎందుకంటే మీరు అనేకుల కళ్యాణం చేస్తారు. బాబాతో పాటు మీరు విశేషంగా భారతదేశానికి మరియు ప్రపంచమంతటికి ఆత్మిక సేవను చేస్తారు. కావున బాబాతో పాటు పిల్లలైన మీ పూజ కూడా జరుగుతుంది. అచ్చా, మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకు మాతా పిత బాబ్ దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకి ఆత్మిక తండ్రి నమస్తే. ఆత్మిక పిల్లలవి ఆత్మిక తల్లి తండ్రులకు ప్రియ స్మృతులు, గుడ్ మార్నింగ్ మరియు నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారం. మొదటి పాయింట్, మాయా తుఫాన్లను పారద్రోలేందుకు బాబాను చాలా చాలా ప్రేమతో స్మృతి చెయ్యాలి. ఆత్మను యోగ అగ్నితో సత్యమైన బంగారంగా తయారు చెయ్యాలి. రెండో పాయింట్, అనంతమైన వైరాగులుగా అయ్యి ఈ పాత ప్రపంచమంతటిని మర్చిపోవాలి. ప్రపంచం మారుతుంది, కొత్త ప్రపంచంలోకి వెళ్ళాలి. కావున దీని నుండి సన్యాసం తీసుకోవాలి. వరదానం అడుగడుగులోనూ అప్రమత్తంగా ఉంటూ కోటాను రెట్ల సంపాదనను జమా చేసుకునే పదమపతి భవ. బాబా పిల్లలను చాలా ఉన్నతమైన స్థితిలో ఉండేందుకు అప్రమత్తం చేస్తున్నారు. ఇప్పుడిది కొద్దిగా కూడా పొరపాట్లు చేసే సమయం కాదు. కావున ఇప్పుడు అడుగడుగులోనూ అప్రమత్తంగా ఉంటూ ప్రతి అడుగులోనూ కోటాను రెట్ల సంపాదనను చేసుకుంటూ పద్మాపతులుగా అవ్వండి. ఏ విధంగా పద్మ పదమ భాగ్యవంతులు అన్న పేరు ఉందో అలా కర్మలు కూడా అదే విధంగా ఉండాలి. ఒక్క అడుగు కూడా కోటాను రెట్ల సంపాదన లేకుండా ఉండకూడదు. కావున బాగా ఆలోచించి అర్థం చేసుకొని శ్రీమతమనుసారంగా ప్రతి అడుగును వెయ్యండి. శ్రీమతంలో మన్మతాన్ని మిక్స్ చెయ్యకండి. స్లోగన్ మనస్సుని ఆర్డర్ అనుసారంగా నడిపించినట్లయితే మన్మనాభవ స్థితి స్వతహాగా ఉంటుంది. అవ్యక్త ప్రేరణ పాయింట్, జ్వాల స్వరూప స్థితిలో ఉంటూ శక్తిశాలి స్మృతిని అనుభవం చెయ్యండి. స్మృతిని శక్తిశాలిగా తయారు చేసుకునేందుకు విస్తారంలోకి వెళుతూ కూడా సారస్థితి యొక్క అభ్యాసం తక్కువ అవ్వకూడదు. విస్తారంలోకి వెళ్లి సారాన్ని మర్చిపోకూడదు. తినండి తాగండి సేవ చెయ్యండి, కాని అతి తత్వాన్ని మర్చిపోకండి. సాధన అనగా శక్తిశాలి స్మృతి. నిరంతరం బాబాతోటి మనస్సుపూర్వకమైన సంబంధం. కేవలం యోగంలో కూర్చొని ఉంటే దానిని సాధన అని అనరు. కాని ఎలా అయితే శరీరంతో కూర్చొని ఉంటారో అలా మెదడు, మనస్సు, బుద్ధి ఒక్క బాబా వైపు ఉండాలి. బాబాతోనే కూర్చోవాలి. ఇటువంటి ఏకాగ్రతయే జ్వాలను ప్రజ్వలితం చేస్తుంది. ఓం శాంతి.
ఓం శాంతి. అమృతవేళ మహత్వము మరియు బాబ్దాదా శిక్షణలు అమృతవేళకు ఎంత మహత్వమునిస్తారో అంత మహోన్నతంగా అవుతారు. అమృతవేళకు ఎంత మహత్వమునిస్తారో అంత మహోన్నతంగా అవుతారు. పిల్లలు చాలా శ్రమ చేస్తున్నారని కూడా బాబాకు తెలుసు. త్యాగం కూడా చేశారు, చాలా సహిస్తున్నారు కూడా. కానీ ఎవరిపై స్నేహం ఉంటుందో, ప్రేమ ఉంటుందో, వారిలోని చిన్న బలహీనతను కూడా చూడలేరు. సదా శ్రేష్టంగా తయారు చేయాలనే శుభ భావన ఉంటుంది. అందువలన ఇవన్నీ చూస్తున్నా వింటున్నా పిల్లలను సంపన్నంగా చేసేందుకు సూచనలిస్తున్నారు బాబ్దాదా. సదా పిల్లల జతలో ప్రతి అడుగులో సహయోగిగా ఉన్నారు, చివరి వరకు కూడా ఉంటారు. బాబాకు ఎవరి పట్ల కూడా ఘృణాభావం ఉండదు. సదా అపకారుల పట్ల కూడా శుభ చింతకులుగా ఉంటారు. అందువలన సదా బాబా నుండి సహయోగం తీసుకుని నడుస్తూ ఉండండి. అమృతవేళ మహత్వాన్ని తెలుసుకుని తండ్రి ద్వారా వరదానాలు తీసుకుంటూ ఉండండి. ప్రతి పుత్రునికి సర్వస్వరూపాలతో, సర్వ సంబంధాలతో బాబ్దాదా చెయ్యి అనగా సహాయం మరియు తోడు సదా ఉంటుంది. ఇప్పుడు డ్రామా అనుసారం సమయం లభించింది. ఇది మీ అదృష్టమని భావించి సమయపు లాభము తీసుకోండి. వినాశ గడియారపు ముళ్ళు మీరే. మీరు సంపన్నమవ్వడమే సమయం సంపన్నంగా అవ్వడం. అందువలన సదా స్వచింతకులుగా, స్వదర్శన చక్రధారులుగా అవ్వండి. అమృతవేళ వరదానాల సమయం. అమృతవేళకు ఎంత మహత్వమునిస్తారో అంత మహోన్నతంగా అవుతారు. విజయుల్గా అయ్యే సాధనం. ఎవరైతే సదా స్నేహంలో ఉండే స్నేహి ఆత్మలుగా ఉంటారో అటువంటి స్నేహి ఆత్మలకు బాబ్దాదా కూడా రిటర్న్ ఇస్తారు. అయితే ఏ సమయంలో ఇస్తారు? విశేషంగా అమృతవేళలో. అమృతవేళలో సహజంగా వరదానం లభిస్తుంది. నిజానికి రోజంతా రిటర్న్ పొందేందుకు పిల్లలకు అధికారం ఉంది. అయినా ఇది ముఖ్యమైన సమయం. ఉదాహరణానికి ఒక్కొక్క వస్తువు ఒక్కొక్క సమయంలో చౌకగా లభిస్తుంది కదా, సీజన్ ఉంటుంది కదా. అలాగే అమృతవేళ విశేష సీజన్, అందువలన సహజంగా ప్రాప్తిస్తుంది. టీచర్లందరూ నిర్విఘ్నంగా ఉన్నారు కదా. యోగమనే కోటను దృఢంగా చేసుకోండి. ఎక్కడైనా ఏదైనా విఘ్నం వస్తే అంతర్రాష్ట్రీయ యోగం ఎలా పెట్టుకుంటున్నారో అలా ప్రతి మాసము సంఘటిత రూపంలో నలువైపులా విశేష సమయంలో ఒకేసారి యోగ కార్యక్రమాలు పెట్టుకోండి. పూర్తి జోనంతా యోగదానమివ్వండి. దీని ద్వారా యోగ కోట గట్టిపడుతుంది. ఏ తీగ కూడా తెగిపోదు. సేవ ఎంతగా పెరుగుతూ ఉంటుందో అంతగా మాయ కూడా తన వారిగా చేసుకునేందుకు ప్రయత్నిస్తుంది. ఏదైనా పని ప్రారంభించినప్పుడు శుద్ధి చేయు విధులు చేస్తారు కదా. ఇక్కడ సర్వశ్రేష్ఠ ఆత్మల ఒకే శుద్ధ సంకల్పము విజయులుగా చేస్తుంది. ఇదే శుద్ధి ద్వారా విధి. నలువైపులా ఒకేసారి కోటను గట్టిగా చేసుకుంటే విజయులుగా అవుతారు. సంగమయుగమంతా అమృతవేళయే. సంగమయుగంలోని అన్ని ఘడియలు గుడ్ మార్నింగే. ఎందుకంటే సంగమయుగమంతా అమృతవేళయే. చక్రం లెక్కలో సంగమయుగం అమృతవేళ కదా. కనుక సంగమయుగము ప్రతి సమయము శుభోదయమే. బాబ్దాదా కూడా శుభోదయంలోనే వస్తారు. వెళ్లేది కూడా శుభోదయంలోనే. ఎందుకంటే బాబ్దాదా వచ్చినప్పుడు రాత్రి నుండి అమృతవేళగా అవుతుంది. కనుక వచ్చేది అమృతవేళలో, వెళ్ళిపోయేటప్పుడు పగలు వస్తుంది. కానీ వారుండేది అమృతవేళలోనే, అనగా సంగమయుగంలో. పగలు సత్యయుగము, రాగానే వెళ్ళిపోతారు. మీరు ఉదయం అనగా సత్యయుగమనే పగలు అనగా బ్రహ్మ పగలులో రాజ్యపాలన చేస్తారు. తండ్రి అతీతమైపోతారు కదా, కనుక పాత ప్రపంచం లెక్కతో ఇప్పుడు గుడ్ మార్నింగ్ చెప్పారు. కాని చక్రము లెక్కతో సదా శుభోదయమే, సదా శుభమే జరుగుతుంది. సదా శుభంగానే ఉంటారు కనుక అందరికీ కలియుగం లెక్కతో శుభోదయము, సంగమయుగం లెక్కతో కూడా శుభోదయమే, కనుక డబల్ గుడ్ మార్నింగ్. ఈ సంగమయుగము అమృతవేళ, పూర్తి సంగమయుగమంతా అమృతవేళ అయినందున ఈ సమయం సదాకాలానికి చాలా శ్రేష్టమైనదిగా మహిమ చేయబడుతుంది. కనుక సంగమయుగమంతా అమృతవేళయే అనగా డైమండ్ మార్నింగ్. తండ్రి సదా పిల్లల జతలో ఉంటారు, పిల్లలు తండ్రి జతలో ఉంటారు, అందువలన ఇది అనంతమైన డైమండ్ మార్నింగ్. బాప్ దాదా సదా చూస్తూనే ఉంటారు, కానీ వ్యక్త రూపంలో వ్యక్త దేశ లెక్కతో సదా ఈ రోజు కూడా పిల్లలందరి జతలో ఉండే శుభోదయం అనండి, గుడ్ మార్నింగ్ అనండి, డైమండ్ మార్నింగ్ అనండి, ఏమైనా అనండి, ఆ ఉదయాన్ని బాప్ దాదా పిల్లలందరికీ ఇస్తూ ఉన్నారు. స్వయం మీరు కూడా డైమండ్, ఉదయం కూడా డైమండ్ మార్నింగ్. అమృతవేళలో లభించు లాటరీ ఇప్పుడు లేకుంటే మరెప్పుడు లేదు. అమృతవేళలో లభించు లాటరీ ఇప్పుడు లేకుంటే మరెప్పుడు లేదు. అందరూ అమృతవేళను అనుభవం చేస్తున్నారు. ఒకవేళ ఎవరికైనా ఇంట్లో కూర్చొని ఉండగానే లాటరీ లభిస్తే దానిని వదిలేశారనుకోండి, వారినేమంటారు? ఇక్కడ కూడా ఇంట్లో కూర్చొని ఉండగానే లాటరీ లభించింది, ఇప్పుడే ఈ లాటరీని తీసుకోకుంటే తర్వాత ఈ రోజులు కూడా గుర్తొస్తాయి. ఇవి ప్రాప్తులు లభించే రోజులు, కొంత సమయం తర్వాత ఇవే పశ్చాత్తాప పడే రోజులుగా అవుతాయి. కనుక ఎంత కావాలంటే అంత ఇప్పుడే తీసుకోండి, వేగాన్ని పెంచండి, ఇప్పుడు లేకుంటే మరెప్పుడు లేదు అని సదా గుర్తుంచుకోండి. ఈ రోజు కూడా కాదు, ఇప్పుడే. ఇటువంటి వారిని తీవ్ర పురుషార్థులు అని అంటారు. అచ్చా, ఓం శాంతి.